విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రిం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః యం ప్రవ్రజాతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాదుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం మాన్నతోస్మి నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః.
శ్రీమాతృగురుభ్యాం సభాయ నమః. చాలా కాలం తర్వాత మళ్ళీ విజయవాటిక ప్రాంగణంలో శ్రీమద్ భాగవత సప్తాహం చేసే భాగ్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ప్రసాదించాడు. ఒక్కోసారి దేవతా నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మొత్తం సంపూర్ణంగా ఈ కార్యక్రమం అంతా పూర్వం పశ్చిమ సముద్ర తీరంలో, అంటే ఇప్పుడు అరేబియా సముద్రం అంటున్నాం, ఈ అరేబియా సముద్ర మధ్యలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు సంకల్పించాడు. ఇప్పుడు కూడా పశ్చిమ సముద్ర తీరం నుంచే ఈ భాగవత సప్తాహం ప్రారంభమైంది. కాకపోతే ఆ సముద్రానికి ఈ సముద్రానికి తేడా ఏంటంటే ఇది అమెరికా సముద్రం అన్నమాట. క్రిందటి సంవత్సరం న్యూజెర్సీలో 14 రోజుల పాటు ఏకధాటిగా అక్కడ షిర్డీ సాయి మందిరంలో ఉపన్యాసాలు జరుగుతుంటే ఒక ఆవిడ చాలామంది భక్తులతో పాటు శ్రద్ధగా వచ్చి రేపు పొద్దున ఒక్కసారి మా ఇంటికి రండి అంటే, అక్కడంతా మేము పగటిపూట ఎక్కడికి కదలడానికి ఉండదు, నిర్వాహకుల చేతిలో ఒక విధంగా చెప్పాలంటే బందీలు అన్నమాట, వాళ్ళ హృదయాల్లోనే బందీ అయి ఉంటాం. ఆయన అడగండడం, ఆయన అంగీకరించడం, ఉదయం ఇంచుమించుగా 9-10 గంటలకి ఆ భక్తురాలు ఇంటికి వెళ్ళాను. అక్కడ ఇంచుమించుగా ఈ ప్రాంగణంలో ఎంతమంది జనం ఉన్నారో అంతమంది జనం ఇలాగే పూర్ణకుంభ స్వాగతం ఇచ్చారు. ఇది అమెరికాలో జరిగింది, ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు. ఇంత భక్తి శ్రద్ధలతో వచ్చిన ఆవిడ పేరేమిటని అడిగితే, నా పేరు సదాకీర్తి అంది ఆవిడ. మీకు ఎప్పుడు కీర్తి ఉంటుందని మీ పేరేమిటన్నాను, నా పేరే సదాకీర్తి అంది ఆవిడ. ఆ కీర్తి నిలబెట్టుకుని ఆ పగటిపూట కాసేపు సాధనా సంబంధమైన విషయాలన్నీ కూడా చర్చ చేసిన తర్వాత, ఓహో ఇక్కడికంటే అక్కడికి వెళ్లేసరికి ఇంకా శ్రద్ధ పెరుగుతుందన్నమాట అనిపించింది. నిజంగా మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఏనాడు కుర్చీలు ఖాళీ ఉండేవి కాదు, కింద పైన చివరికి నా వేదిక దాకా కూడా వచ్చేవారన్నమాట అక్కడ జనం. ఇంకొక ముక్కలో చెప్పాలంటే ఇవాళ ఇక్కడ హాజరైనంత జనం అక్కడ ఆర్గనైజర్సే ఉన్నారు. కొంతకాలానికి ఈ ప్రాచ్య దేశం నుంచి అప్రాచ్య దేశానికి భాగవతం వెళ్ళిపోయిందా అన్నంత ఆశ్చర్యం కలిగించేంత జనం కనపడ్డారు. అప్పుడు ఆ బంగారు తల్లి, మాది విజయవాడ అండి, చాలా కాలం నుంచి మీ పురాణాలు టీవీల్లో వింటున్నాను, కానీ ప్రత్యక్షంగా మా ఊళ్ళో చెప్పించుకోవాలి అంటే వచ్చాక పీఠానికి రమ్మంటాం. మా ప్రణవ పీఠంలో, త్రిశక్తి పీఠంలో నవగ్రహ ప్రతిష్ట, షిరిడీ సాయి ప్రతిష్ట జరుగుతున్నప్పుడు రావడం, ఇంకా తరచుగా అప్పటి నుంచి ఏ కార్యక్రమం జరిగినా రావడం. ఆ భార్యాభర్తలు ఆనాడు ఇక్కడ సంకల్పించడం, ఎప్పుడైనా ఒక మంచి కార్యక్రమం జరగాలి అంటే ఎంతోమంది సహకరించాలి. అందులో కలియుగంలో 10 మంది కలిస్తేనే ఆ పని అవుతుంది. కలౌ సంఘీ శక్తి అని, కలియుగంలో 10 మంది కలయికయే నిజమైన శక్తి అని. ఇక్కడికి వచ్చి సిద్ధార్థ కాలేజీ యాజమాన్యం వారు అంత అంగీకరించారు అని చాలా సంతోషం కదా. ఒక 4 నెలల క్రితం ఎంత క్రితం ఆవిడ ఫోన్ చేసి, ఆ తర్వాత ఇంకా పెద్దలందరినీ కలుసుకున్నామండి, హజరత్ గుప్తా గారిని, మీరు చెప్పినటువంటి అమరావు ఉమామహేశ్వరరావు గారిని, ఇలాంటి వాళ్ళందరినీ కలుసుకున్నాం, అందరూ అంగీకరించారు, సంతోషంగా రావడానికి సిద్ధపడ్డారు అని చెప్పడం. మధ్య మధ్యలో కొంచెం కార్యక్రమం ఎలా జరుగుతుందో అని ఆవిడకి భయం, ఏమక్కర్లా, వినడానికి మీరుంటారు, చెప్పడానికి నేను ఉంటాను, మధ్యలో మైకుంటుంది, ఎలాగో వారు ఆడిటోరియం ఇచ్చారు చెప్పేద్దాం, ఆ తర్వాత ప్రజానీకం వారదృష్టం అనేవాడిని నేను. ఎందుకంటే భక్తితో ఏదైనా కార్యక్రమం మొదలు పెడితే, ధనంతో సంబంధం లేకుండా మొదలు పెడితే, మొదటి నుంచి నాకు ఒక కఠోర నియమం ఉంది, ఎవండి డబ్బు గురించి అడిగేవాడిని కాదు. అందువల్ల చాలా మంది చివరికి వెళ్లేటప్పుడు దారి ఖర్చులు కూడా నేనే పెట్టుకుని వెళ్లేలా ఏర్పాటు చేసిన పెద్దలు ఉన్నారు. కానీ అయినా పర్వాలా, యావజ్జీవితం సత్కార్యక్రమాలతో గడపాలని ఒక నియమం ఉన్నదనమాట, ఆ నియమం ప్రకారం చేసేద్దామని అనడం, మీలాంటి ఎంతో మంది భక్తులు శ్రద్ధాళువులు ఇక్కడికి రావడం జరిగింది. ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆ పరమభక్తురాలికి, ఆవిడకి సహకరించిన అందరికీ అనేక మంగళాశాసనాలు. మహాలక్ష్మి మహాసరస్వతీ సమేత మా ప్రణవపీఠస్థ లలితాదేవి నిరంతరం మీ అందరినీ కూడా రక్షించుగాక. ధర్మ అర్థ కామమోక్షాలనే చతుర్విధ ఫలపురుషాలు ఇచ్చే అత్యద్భుత గ్రంథం భాగవతం. కలియుగ మానవుల కోసం ప్రత్యేకంగా వేదవ్యాసుల వారు అందించిన దివ్య గ్రంథం ఇది. అటువంటి గ్రంథం భాగవతం నా 8వ ఏట నుంచి ఈనాటి వరకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా భావిస్తున్నాను. ఊపిరి తీసుకున్నా భాగవతం, విడిచిపెట్టినా భాగవతం. అమ్మవారి భక్తులందరికీ ఇదో నియమం ఏమిటో తెలియదు. కాని పూర్వం 88,000 మంది ఋషులు, ఒకరు ఇద్దరు కాదు, కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిర శాండిల్యక్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు. ఒకరిని మించిన వారు ఒకరు వారు, అందరూ నువ్వా నేనా అనేటటువంటి వాళ్లే. ఇంతమంది మహర్షులందరూ మరికొంతకాలంలో కలియుగం వస్తోంది అని భయపడ్డారట. కలియుగం వస్తోందంటే అటువంటి మహర్షులు కూడా భయపడ్డారు, యుగ ప్రభావం అటువంటిది కనుక. అందుకని వీళ్ళంతా హడిలిపోయి పరుగు పరుగున తమ యోగశక్తితో బ్రహ్మలోకానికి వెళ్లారు. వీరు వెళ్లేసరికి తెల్ల తామర పువ్వులో కూర్చుని ధ్యాన నిష్టలో ఉన్నాడు బ్రహ్మదేవుడు. భక్తితో బ్రహ్మని ధ్యానం చేశారు, ఆయన కళ్ళు విప్పాడు. మహాత్ములందరూ ఎందుకు వచ్చారో ఆయనకి తెలియదా? తెలిసినా ఎందుకు వచ్చారు అని ప్రశ్నించడం అనేది ఓ సంప్రదాయం అంట. అందుకని ఇంతమంది ఋషులంతా ప్రత్యేకంగా వచ్చారు, కారణమేమిటి అన్నాడు ఆయన. బ్రహ్మదేవ, నీకు తెలియందేముంది, రాబోతోంది కలియుగం, ఈ యుగంలో మేము సామాన్య మానవుల మధ్యలో ఉండలేం, ఎందుకంటే కలియుగ మానవుల లక్షణం చాలా ప్రమాదకర లక్షణం కనుక. అల్లసులు, కలియుగంలో మానవుల మొదటి లక్షణం సోమరిపోతులటి వాళ్ళు, ఎక్కువగా పని చేయడానికి ఇష్టపడరు. ఎవరైనా పని చేస్తూ ఉంటే ఎందుకు వచ్చిందండి, హాయిగా ఇంట్లో పడుకోక, వాళ్ళెవరో భాగవసప్తం ఏర్పాటు చేస్తే మనం ఎందుకు వెళ్ళాలి, మనం ఎందుకు సాయం చెయ్యాలి, వేళకెంత తిని పడుకుందాం అంటారు, విశ్రాంతి తీసుకోవాలని కోరుతారు, నడవడానికి ఏమాత్రం ఇష్టపడరు, ఎప్పుడు వీలుంటే అప్పుడు పని ఎలా ఎగ్గొట్టాలా అని చూసేవాళ్ళని అలసాహ అంటారు సంస్కృతంలో. అలసులు అంటే పూర్తిగా పని అంటే ఇష్టం లేనివాళ్ళు, విశ్రాంతి ఎక్కువ కోరుకునేవారు. పాపం అలాంటి డాక్టర్ గారు ఒక ఆయన పడుకునే ముందు ఈ టాబ్లెట్ వేసుకు పడుకున్నారట. ఒక ఆవిడకి నిద్ర పట్టట్లేదంటే ఆవిడ వెంటనే డాక్టర్ గారు పడుకునే ముందంటే ఏ పడుకునే ముందండి అంది. ఇదేంటమ్మా పడుకునే ముందంటే ఏ పడుకునే ముందంటాం ఏమిటంటే ఏం చెప్పమంటారండి, నేను టిఫిన్ తిన్నాక పడుకుంటాను, ఉపన్యాసం వినేటప్పుడు కుర్చీలో కూర్చుని నిద్రపోతాను, బస్సు ఎక్కితే నిద్రవుతాను, విమానం ఎక్కితే నిద్రవుతాను, రైలు ఎక్కితే నిద్రవుతాను, ఇంకా మధ్యాహ్నము నిద్రపోతాను, ఎప్పుడు వీలుంటే అప్పుడు నిద్రపోతాను, అందులో ఎప్పుడు నిద్రపోయేటప్పుడు ఈ టాబ్లెట్ వేసుకోనంది, ఇన్ని నిద్రలు ఉంటాయని పాపం ఆయనకు కూడా తెలియదు, అమాయకపు డాక్టర్ గారు అన్నమాట, రాత్రి పడుకునేటప్పుడు వేసుకోమన్నారట. ఇది కలియుగం మానవుల లక్షణం. వీలున్నంత వరకు విశ్రాంతికే ప్రాధాన్యం ఇస్తారు, కష్టపడి పని చెయ్యరు. అందుకే ప్రాయేణ అలసాహ అంటాడు సంస్కృతంలో వేదవ్యాసుల వారు. కలియుగ మానవుల లక్షణం అలసత్వం, సామరితనం. రెండవది మందబుద్ధి బల్లులు, జ్ఞాపక శక్తి తాగా తక్కువగా ఉంటుంది, బుద్ధిబలం తక్కువగా ఉంటుంది, తెలివితేటలు చాలా తక్కువగా ఉంటాయి. పూర్వం పుస్తకాల అక్కర లేకుండా మస్తకాలే సమస్తంగా పురాణాలు ఇతిహాసాలు కంఠస్థం చేసేవారు. ఇప్పుడు రెండేళ్ళు ఎంత అంటే ఏ బ్యాంకుకి వెళ్ళినా క్యాలిక్యులేటర్ నొక్కితే కానీ చెప్పలేని స్థితిలోకి వచ్చారన్నమాట వీడు. ఇంతటి మందబుద్ధి బల్లులు. ఇంకా మూడవ లక్షణం అల్పతరాయువులు, ఆయుర్దాయం బాగా తక్కువగా ఉంటుంది కలియుగ మానవులకి. పూర్వం చెప్పినట్టుగా శతాయుః ప్రమాణం లేదు, నూరేళ్లు బతికేవాడు ఎక్కడా కనిపించట, పాతికేళ్లకి పోతాడు, కడుపులో ఉండగా పోతాడు, సగం సగం ప్రసవిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కలి ప్రభావం అంటే. అందుకని కలియుగంలో అల్పతర ఆయువులు. ఇంకా నాలుగవది ఉగ్ర రోగ సంకలితులు. ఏమండి సామరిపోతులైనా పర్వాలేదు, తెలివితేటలు లేకపోయినా పర్వాలేదు, ఆయువు లేకపోయినా పర్వాలేదు, ఉన్న నాలుగు రోజులు ఆరోగ్యంగా ఉంటే చాలనుకుందామా అంటే కలియుగంలో అది లేదు, ఉన్నంతకాలం అనారోగ్యంతో తీసుకుపోతూ ఉంటారట. ఆ అంటే ఊ అంటే రోగమే. ఎక్కడైనా కలియుగంలో రెండే రెండు కిటకిటలాడతాయని భవిష్య పురాణంలో వ్యాసుడు చెప్పాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు తెలుసా, కలియుగంలో ఒకటి తిండికి అమ్మే హోటల్స్ పెడతారట, అక్కడ ఎప్పుడు పొద్దునుంచి సాయంకాలం దాకా జనం నిలబడుతూనే ఉంటారు, రోడ్డు పక్కన నిలబడి తింటారట. ఇంకా రెండవది ఆసుపత్రులన్నీ కలకళలాడుతూ ఉంటాయట. ఈ రెండే కలకళలాడేవి, తిండి రోగం, తిండి రోగం, తిండి వల్ల వచ్చే రోగం, రోగం వల్ల వచ్చే తిండి, ఈ రెండింటితోటి మానవుల జీవితం అంతా నడుస్తుందని భవిష్య పురాణంలో మీరు చూడండి ఉత్తర భాగంలో 48వ అధ్యాయంలో చెప్పారు. ఇది మానవుల లక్షణం, అది మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం. అందుకని ఎందుకైనా మంచిది కొంచెం మంచి డాక్టర్ని పరిచయం చేసుకుంటే ఆ క్యూలో నిలబడే యోగమైనా తగ్గుతుంది కొంతలో కొంత. ఉగ్ర రోగ సంకలితులు, భయంకర రోగాలు అవి, కొత్త కొత్త రోగాలు వస్తూ ఉంటాయి. ఈ రోగమునకు మందు కనిపెట్టేలోపు మరో రోగం వచ్చి పడుతుందని చెప్పాడు. అందుకనే వేదవ్యాసుడు సామాన్యమైన కవి కాదు, మహాద్భుతమైన క్రాంతదర్శి అన్నారు. మీకు భాగవతంలో ఈ తృతీయ స్కంధం చతుర్థ స్కంధాలలో నరకానికి వెళ్లే వాళ్ళ గురించి చెప్పి వీళ్ళ దరిద్రపు చేష్టలు ఎలా ఉంటాయో ఆయన చెప్పారు. నోటితో చెప్పడానికి కూడా భయం వేస్తుంది మనకన్నమాట. అందుకని మీకు వీలుంటే చదువుకోండి తప్ప నేను కొన్ని ఉచ్చరించలేను. ఇలాంటి నీచులు పుడతారని చెప్పారు, అది కళ్ళ ముందు కనపడుతోంది. అందువల్ల కలియుగ మానవుల లక్షణంలో నాలుగవది రోగాలు చేజేతులారా తెచ్చుకుంటారు. మందభాగ్యులు, ఐశ్వర్యము తక్కువగానే ఉంటుంది. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు అనుకోకండి, కట్టల కట్టల ధనం కాదు, ఆనందం సంపద, ఆరోగ్యం సంపద, మనశ్శాంతి గొప్ప సంపద. ఇవాళ అనారోగ్యములు అని ఎందుకు చెప్పారు అంటే ఈ అనారోగ్యములు అనారోగ్యాలకి మూల కారణమైన మందభాగ్యత్వం అంటే ఎవరైనా పిల్లలతో సుఖంగా గడపగలుగుతున్నారా, మా పిల్లలు మాకు నెత్తిమీద దేవతలు అని చెప్పగలిగే తల్లిదండ్రులు నూటికి కోటికి ఒక్కడుంటే గొప్ప. తల్లిదండ్రులతో పిల్లలకి పడదు, పిల్లలతో తల్లిదండ్రులకి పడదు, భార్యాభర్తలకి పడదు. పొద్దున్న పెళ్లి సాయంత్రం పెటాకు, తెలుసో తెలియకో పెళ్లి పెటాకులు లేవండి, ఎంత వయసు వచ్చినా అంటున్నారే పెళ్లి అనండి, పెటాకు ఎందుకు మళ్ళీ, పెటాకులు అంటే విడాకులు అన్నమాట, ఆ మాట అలాగే ఇలా అన్నారు, అంతకంటే ఏం లేదు. ఇలాంటి వాళ్లే తయారవుతారు. ఇవి లేకపోవటమే, సుఖశాంతులు లేకపోవటమే, ఆనందం లేకపోవటమే, ఐకవత్యం లేకపోవటమే దారిద్ర్యం అంటే. అందుకని మందభాగ్యులు అన్నారు కలియుగంలో. సుకర్మములెవ్వియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు. ఈ కలియుగంలో మానవులు మంచి పని చెయ్యరు, ఎవరైనా చేస్తే హాయిగా ఇంట్లో కూర్చోండి చెయ్యవద్దు అని పుల్లలు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారట. ఎవరైనా ఏ భాగవత సప్తాహాన్ని పెడతామంటే ఈ గ్రౌండ్లో ఎందుకండి, అక్కడ పెడదామనిలే, అక్కడ ఎందుకండి, ఇంకో చోటండి, ఎందుకండి హాయిగా ఇంకోటి ఏదైనా పెట్టకూడదని పిచ్చి సలహాలు ఇచ్చి అసలు పని పాడు చేస్తారు. నాకు ఆశ్చర్యం కలిగించే ఒక గొప్ప కథ కాళికా పురాణంలో ఉంది, ఉప పురాణాలు కూడా చదవాలి. ఉప పురాణాలు అసలు పురాణాలను కూడా మించినటువంటి మంచి కథలతో ఉన్నాయి. అందులో ఒక సన్యాసి ఆశ్రమం స్థాపించాడు. ఆ ఆశ్రమం స్థాపించే ముందు ఆయన పేరు కుండినుడు, కుండిన మహర్షి. ఆయన గోత్రం వాళ్లే కౌండిన్య గోత్రం వాళ్ళు అయ్యారు. ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసిన కథ. ఆశ్రమం అంటే ఇప్పటికి వల్లే ఏసీ రూములు కావు గనక ఆ రోజుల్లో ఓ గుడిసి వేసుకున్నట్టు. ఆయన గుడిసి వేసుకోవడానికి ముందు అన్ని వెదురుకర్రలు కట్టి ఇంకా తాటాకులు వెయ్యాలి పైన. ఈయన తాటాకులు వేయడానికి పడమర నుంచి మొదలెట్టాడు ఈ మహర్షి. రెండు ఆకులు వేయగానే అటు నుంచి వెడుతున్న ఒక మహర్షి వచ్చి, ఎవడన్నా పడమర నుంచి మొదలెడతారా, దక్షిణం నుంచి మొదలెడితే మంచిదన్నారట. వీడు రెండు ఆకులు వేసినాడు, ఇక్కడ ఆపి మళ్ళీ దక్షిణం నుంచి మొదలుపెట్టాడు రెండు ఆకులు. తేడా ఈయన రెండు దక్షిణం వైపు ఆకులు వేయగానే ఇంకొక ఆయన వచ్చి, చచ్చ నైరుతి నుంచి మొదలెట్టాలండి అన్నట్ట. ఈయన పాపం ఇక్కడ ఆపేసి మళ్ళీ అక్కడ మొదలెట్టాడు. ఇలా వచ్చిన వాళ్ళందరూ ఆ దిక్కును కాదు ఈ దిక్కు, ఈ దిక్కును కాదు ఆ దిక్కు అండంతో అన్ని వైపులా తలో రెండు ఆకులు వేసాడు. కప్పవల ఈలోపు పెద్ద భారీ వర్షం వచ్చింది, లోపల ఉన్న గ్రంథాలు తడిసిపోయాయి, ఈయన తడిసిపోయాడు, గుడిసంతా కూలిపోయింది. ఈ కథలో అంతరార్థం మీకు ఇప్పటికీ అర్థమైంది. సబుద్ధితో నువ్వు పని చెయ్యి. వచ్చిన వాడల్లా అటు ఇటు ఇటు అటు అనేసరికి చివరికి బుద్ధి అంతా పోతుంది. చివరికి ఆ గుడిసే పోయింది, ఆశ్రమం పోయింది, వీడు ఎందుకు పెరిగిరాకుండా మొత్తం గ్రంథాలు పోయాయి. కలియుగములో మానవుల లక్షణం ఏమిటంటే, సుకర్మములు ఎవ్వరు చేయదాలరి కలియుగమందు మానవులు. మంచి పని చెయ్యరు, చేస్తే చేసేవాడిని సక్రమంగా చేయనివ్వకుండా వక్ర మార్గంలో పెట్టించే సలహాలు చెబుతారు, చివరికి బుర్రపాడైపోతుంది. ఇటువంటి మానవులకి శాంతి సౌఖ్యం కలగడం కష్టం కనుక, వీళ్లతో ఉండడం కష్టం కనుక, కలిప్రభావం సోకని ఒక దివ్య వనం మాకు కావాలి. ఆ అడవిలో మేము తపస్సు చేసుకుంటాం. ఆ అడవిలో భవిష్యత్తులో ఎవరైనా మహాత్ములు పద్మాకర్ లాంటి వాళ్ళు వచ్చి ఉపన్యాసాలు చెప్పుకుని భాగవతం లాంటిది వాళ్ళు తరించి 10 మందిని తరింపజేయాలి, అటువంటి ఒక స్థలం చూపించు బ్రహ్మదేవా అని కోరారట మొత్తం ఋషులంతా. అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి తన మనస్సంకల్పంతో ఒక చక్రాన్ని సృష్టించాడు. తెలుసో తెలియకో ఈ మందిని ఈ మధ్యన చాలా మంది విష్ణు చక్రం అని రాస్తున్నారు. విష్ణు చక్రము లేకపోతే భూచక్రం కాదు, అది బ్రహ్మ మనోమయ చక్రం. బ్రహ్మ మనస్సంకల్పంతో ఒక చక్రం బయటకు వచ్చింది. హృదయంలో ఉండే చక్రం ఏమిటో మీకు ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి: మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. అందులో హృదయస్థానంలో ఉన్న చక్రాన్ని అనాహత చక్రం అంటారు. ఆహతము అంటే దెబ్బ, అనాహతము అంటే దెబ్బ లేకపోవటం. ఈ చక్రంలో ధ్యానము చేసే వారికి ఎక్కడికి వెళ్ళినా ఇతరుల ప్రభావం మీద పడి భ్రష్టుడు కాడు అని అంతరార్థం. అటువంటి దివ్య చక్రం అనాహత చక్రం నుంచి సృష్టించాడు బ్రహ్మ. నాయనలారా, అందమైన ఈ చక్రాన్ని నేను భూమి మీదకి దొల్లిస్తాను. ఈ చక్రం భూమి మీద ఎక్కడ ముక్కలయి పడిపోతుందో, శిథిలమయ్యి పడిపోతుందో అక్కడికి కలిపురుషుడు అడుగు పెట్టడు. కలిపురుషుడు అడుగు పెట్టకపోతే ఇంకక్కడ మీకు జపం చేసుకుంటే ఇబ్బంది ఉండదు, అక్కడికి వెళ్ళండి అన్నట్టు ఆయన ఈ చక్రాన్ని అలా దొల్లించాడు. అది బండి చక్రం. ఇనుముతో తయారు చేసిన ఒక బద్ది ఈ చక్రం చుట్టూతో ఉన్నది. పూర్వం ఎడ్లబళ్ళకి ఎలా ఉండేవంటే చక్రాలు కొయ్యతో తయారు చేసి దాని చుట్టూతో ఇనుముతో తయారు చేసిన ఒక పట్టా తగిలించేవారు. ఈ కమ్మీని సంస్కృతంలో నేమి అంటారన్నమాట. ఆ ఇరుసుతో ఉన్నటువంటి బండి చక్రం భూమి మీదకు వచ్చింది. ఋషులు తమ శక్తితో దాని వెంటే ప్రయాణం చేశారు. ఈ చక్రం చివరికి భూలోకంలో ఒక స్థలంలో ఒక అడవిలో పడి ముక్కలు ముక్కలై ధ్వంసమైపోయింది. ఆ బండి చక్రం చుట్టూ ఉన్న నేమిని ఇరుసు ఎక్కడ ధ్వంసమయ్యిందో అదే నైమిషము. ఎత్ర నేమిహి సంశీర్యతే తదేవ నైమిషం. ఎక్కడ నేమి శిథిలమయ్యిందో అది నైమిషం. నైమిషస్య ఇదం వనం నైమిష వనం. ఆ నైమిషము అని పేరు కలిగిన వనం కనుక 12 క్రోసులు 12×24 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన స్థలం అది. ఆ స్థలంలోకి కలిపురుషుడు అడుగు పెట్టి ఎవరి మీద ప్రభావం చూపించడు. ఎవరి మీద? భక్తితో నమ్మిన వాళ్ళకి. మళ్ళీ భక్తి లేకుండా ఏదో అలా పురాణాల్లో చెబుతారండి అని సరదాగా వెడితే మాత్రం వాడిని ఎత్తిమీద కూర్చుంటాట కలి. అలా కాకుండా కఠోర విశ్వాసంతో ఆ వనానికి వెడితే అటువంటి వారిని పొరపాటున కూడా కలిపురుషుడు ఏమీ చెయ్యడు. అటువంటి దివ్యస్థలానికి ఋషులు వచ్చారు. ఈ ఇనప మొక్క నేలని చీల్చుకుని నేలలో ఉన్న అడుగున ఉన్న పాతాళ జలాన్ని పైకి తెచ్చింది. ఆ పాతాళగలం చక్రం వల్ల వచ్చింది కాబట్టి చక్ర తీర్థం అంటారు. ఇప్పటికి కూడా అక్కడ గుండ్రంగా వృత్తాకారంలో చక్ర తీర్థం ఉంటుంది. రేపు ఆగస్టు 31 నుంచి అక్కడికి వెళ్లి మేము భాగవత్ సప్తాహం చేస్తున్నాం. ప్రణవపీఠం తరపున ప్రతి సంవత్సరం ఎక్కడికో తోటికి తీసుకెళ్లి అక్కడ ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాంగా. రేపు ఆగస్టు 31 నుంచి నైమిషారణ్యంలో భాగవత సప్తాహం, అక్కడి నుంచి నేపాల్ యాత్ర అది కూడా ఉన్నది. ఆ రాదలిచిన వారంతా సదాకీర్తి గారిని సంప్రదిస్తే మా పీఠం తరపున శుభ్రంగా రావచ్చు అన్నమాట. అదిగో ఆ చక్రతీర్థం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళంతా, బ్రహ్మదేవ ప్రవాహం ఉండే జలం లేకపోతే, ప్రవాహ జలం లేని తీర్థానికి అంత ఎక్కువ పేరు ఉండదట. ఎప్పుడు కూడా తీర్థము, తీర్థం పక్కన దేవుడు, ఈ రెండూ ఉండాలి. కాశీకి ఎందుకు అంత పేరు వచ్చింది? ఓ పక్కన గంగ, మరో పక్కన విశ్వేశ్వరుడు, హరిద్వారు అంతే. ఇలా దివ్యక్షేత్రాలు అవ్వాలంటే భగవంతునికి పక్కన ప్రవాహ జలం ఉండాలి. ఒక నది అమ్మని కోరారు. బ్రహ్మ తన కమండల జలాన్ని వదిలిపెట్టాడు. అదే గోమతి అనే పేరుతో ప్రవహిస్తోంది. గోమతిని నది అనకూడదు, నదము అనాలి. నదికి నదానికి ఓ తేడా ఉంది. నదులన్నీ పడమర పుట్టి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి సముద్రంలో. తూర్పుకి ప్రవహిస్తే నది అంటారు, పడమరకేసి ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలిస్తే నదము అంటారు. అంచేత నర్మద, గోమతి ఇవి నదములు. గోదావరి, కృష్ణ, గంగ ఇవన్నీ కూడా తూర్పు సముద్రం బంగాళాఖాతంలో కలుస్తున్నాయి కనుక ఇవి నదులన్నమాట. ఈ గోమతి అనే నదం కూడా అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చారు ఈ ఋషులు. భక్తి శ్రద్ధలతో ఆశ్రమాలు వేసుకుని పవిత్ర జీవితం గడిపారు. 1000 సంవత్సరాలు యజ్ఞం చేశారు. గట్టిగా 7 రోజులు కార్యక్రమం అంటే ఎంత కష్టమో నిర్వాహకులను అడిగితే చెబుతారు. అటువంటిది 6 రోజులలో ఏ విధమైన సౌకర్యములు లేని కాలములో భయంకర కేకారణ్యంలో 7 రోజుల పాటు కాదు కదా, 700 సంవత్సరాలకు కూడా తరగనంత యజ్ఞం చేసేశారు వాడు. నైమిషే అనిమిష క్షేత్రే మునయః సౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. 1000 సంవత్సరాల కాలం సౌనకాది మహర్షులు, సౌనకుడు మొదలైన వాళ్ళనమాట. 88,000 మందిని ముందే చెప్పుకున్నాం మనం. వీళ్ళంతా 1000 సంవత్సరాల యజ్ఞం చేశారు. దీర్ఘకాలము చెయ్యబడే యజ్ఞం, విష్ణు ప్రధాన దేవతగా ఉన్న యజ్ఞం, పురాణముల ప్రవచనములతో కూడిన యజ్ఞం అయితే దానికి సత్రము అని నిర్వచనం. సత్ర యాగం అంటే ఏమిటో సౌనక సంహితలో చెప్పారు. ఎక్కువ కాలం జరగాలి, ప్రధాన దేవత విష్ణు అయి ఉండాలి, మధ్యలో అందులో పురాణ ప్రవచనాలు ఉండాలి. పురాణ ప్రవచనం లేకపోతే ఆ యజ్ఞం యజ్ఞం కాదు అని. ఇవన్నీ ఉన్నాయి గనక దీన్ని సత్రయాగము అన్నారు. ఈ యాగం 1000 ఏళ్ళు జరుగుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయం పూట యజ్ఞం జరిగేది. నిత్య పూర్ణాహుతితో కూడిన యజ్ఞం ఇది. 12, 12:30 అయ్యేసరికి పూర్ణాహుతి అయ్యాక కొంచెం ఆహారం స్వీకరించి ఋషులు, తదనంతరం సాధారణంగా తిండి తిన్నాక నిద్రపోతారు ఎక్కువ మంది. వీళ్ళు నిద్రపోకుండా అప్పుడు భగవత్ కథలు వినేవారు. వారు అదృష్టవశాత్తు వేదవ్యాస మహర్షి శిష్యుడు, 18 పురాణాలు కంఠస్థం చేసినవాడు. పురాణాలు అంటే 10 కిందకి పైకి చూసుకుంటూ పుస్తకం చూసి చెప్పేవాడు కదా ఆయన. అద్భుత ధారణాశక్తి కలిగిన వాడు. ఆ రోజుల్లో సూతుడి పేరు మారుమోగిపోయింది, రోమహర్షణుడు అంటారు ఆయన్ని. ఆయన పురాణం చెబుతూ ఉంటే శరీరం గగురు పొడిచేది, వెండ్రుకలు నిక్కబొడిచేది. రోమహర్షణం కలిగించే కథ చెబుతాడు కనుక రోమహర్షణుడు అన్నారు ఆయన్ని. ఆ మహాత్ముడు అష్టాదశ పురాణ వేత్త వ్యాస శిష్యుడు అక్కడికి వచ్చాడు. ఇప్పటికి కూడా నైమిషారణ్యంలో సూతగద్ది అని ఉన్నది అక్కడ. అక్కడ ఒకరోజు పురాణం వినాలి అని శాస్త్రం. ఆయన రాగానే ఋషులు లేచి నిలబడ్డారు. పౌరాణికుడికి ఎంత చిన్న పిల్లవాడైనా పాద నమస్కారం చేయాలని ఒక శాస్త్రం ఉన్నది. అందుకే సూతుడి కంటే పెద్దవాళ్ళు ఉన్నారు హేమహేమీలు. ఆయనకి నమస్కరించి ఆయనకి బ్రహ్మస్థానమిచ్చి గౌరవించి తద్వారా పురాణాలు విన్నారు. అందులో ఒకసారి సూతుడిని అడిగారట వాళ్ళు, సూత ఈ కలియుగంలో మానవులకి శాంతి సుఖము తేలికగా లభించడానికి ఏం చెయ్యాలి? శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించాడు, 128 సంవత్సరాల కాలం జీవించాడు, శరీరం విడిచిపెట్టాడు. విడిచిపెట్టడంతో కలిపురుషుడు భూమండలాన్ని ఆక్రమించుకున్నాడు. అప్పటి నుంచి ధర్మం నశించింది. ఇప్పుడు ధర్మం ఎవరి దగ్గరికి వెళ్ళింది? చారుతర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడాత్మ పదమున్నకేగన్,
భారకుడులేక యవ్వని చేరెను ధర్మంబు బలుపు చెడి మునినాథ.
శ్రీకృష్ణుడున్నంతకాలం ధర్మం నాలుగు పాదాల నడిచింది. ఏంచేతంటే ధర్మాన్ని ఆయనే రక్షిస్తాడు కనుక, ధర్మరక్షణ కోసమే ఆయన అవతారం కనుక. ఆయన శరీరం విడిచిపెట్టడంతో ధర్మదేవత హాహాకారం చేసింది, అవతారం చాలించకు తండ్రి అని మొరపెట్టింది. ఎంత మొరపెట్టినా తప్పదు గనక కాలాన్ని దాటలేక ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు ధర్మానికి బలం తగ్గిపోయి చిక్కిపోయింది. ఎవరిని ఆశ్రయించింది ఆ ధర్మదేవత ఇప్పుడు ఎక్కడున్నది? ఏమైనా శ్రీకృష్ణుడి కథలు వినాలని మేము కోరుతున్నాం, ఎందుకంటే ఆ కథ మాత్రమే మాకు ఆనందం కలగజేస్తున్నారు. ఇంకా చాలా కథలు ఉన్నాయి, ఆ కథలు ఏమీ కాదు, మాకు కేవలం కృష్ణ కథ సుధారసమే కావాలి.
హరినామ కథన దావాలజ్వాలచే కాలవే ఘోరాఘ కాననములు వైకుంఠ దర్శన వాయు సంఘం బుచే తొలగవే భవ దుఃఖతో యదములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గ తిమిరతతులు కమలనాభ ధ్యాన కంఠీరవంబుచే కోలవే సంతాప కుంజరములు నళిన నయన నామనావచేగాక సంసార జలధి దాటి తనగరాదు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూతాధీసమేత.
హరికథ ఒక దావాగ్ని. అడవులు తగలబడినప్పుడు పుట్టే అగ్నిని దావాగ్ని అంటారు. అడవిలో కొమ్మ కొమ్మ రాసుకుని హఠాత్తుగా నిప్పు పుడుతుంది, ఈ నిప్పు మొత్తం అడవంతా తగలబెట్టేస్తుంది. దావాగ్ని వచ్చిందంటే అడవులన్నీ కాలి బూడిదైపోతాయి. నిన్న కాక మొన్న వెంకటాద్రి మీద అడవులు అలాగే ఎవరో తగలెట్టారట, చూడండి కళ్ళ ముందు ఎలా కాలిపోయాయి. ఆ అడవిలో అగ్ని మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది. మనం చేసే పాపాలు ఒకటా రెండా, పొద్దుటి నుంచి రాత్రి పడుకునేదాకా పుణ్యం ఎలా ఉన్నా పాపం మాత్రం అంతో ఎంతో ఎవడూ చేయకుండా ఉండట. నేను ఏ పాపము చేయని వాడినండి, ఓ చిన్న పొరపాటు చేస్తూ ఉంటాను అది కూడా పాపమేనా అని అడిగాడు ఒక ఆయన. లోభశ్చేదగుణేనకిన్ పిశునత యద్యస్తికిం పాతకై. ఏమీ లేవు, రెండే రెండు లక్షణాలు ఉన్నాయి వాడి దగ్గర. పిసిని కొట్టుతాను, ఎవడికి చూస్తూ చూస్తూ ఒక రూపాయి ఇవ్వలేడు వాడు అనమాట. ఇంక వేరే దుర్గుణములు ఉండక్కర్లేదట. పిసిని కొట్టుతనము అనే ఒక లక్షణం ఉంటే ఇంక వేరే దుర్గుణములు ఉండవలసిన అవసరంలా. పాపాలంటే వేరే పాపాలక్కర్లా. పిసునత యద్యస్తికిం పాతకై, నేను వేరే ఏ పాపం చేయను కానీ వాడి మీద వీడికి వీడి మీద వాడికి లేనిపోయిన నేరాలు చెబుతాను. ఎదురుకుండా ఉన్నసేపు మీరు చాలా గొప్పవాడు అంటాడు, బయటికి వెళ్ళకూడదు దొంగపీనుగండి అంటాట. ఇది పిసునత్వం అంటే కొండెములు చెప్పడం. ఇదొక్కటి ఉంటే ఇంక ఈ ప్రపంచంలో వేరే పాపములు చెయ్యక్కర్లా. కబీర్ దాస్ గారు ఒక దోహ రాశాడు, ఏ పాపము చెయ్యకపోయినా ఇతరుల మీద నేరాలు చెప్పేవాడు ఒకడుంటే చాలు, ఈ అందరి పాపాలు వాడే పట్టుకుపోతాడు, వాడి ముఖం చూడకుండా ఉంటే చాలు పొద్దున్నే అన్నట్ట. అందుకనే వీలున్నంత వరకు కూడా పురాణ కథలు వినాలి, పవిత్రంగా వినాలి, ఇదో ఇలాంటి మంచి భక్తి ఛానల్ ఎస్వి భక్తి ఛానల్ కథలు వినాలి తప్ప పొద్దునుంచి సాయంకాలం దాకా బొంతఃపురం ఇలాంటివి వింటే చివరికి మీ జీవితమే పాడైపోతుంది. వాడి మీద వీడికి వీడి మీద వాడికి తప్ప, పిల్లి మీద ఎలక్కి ఎలక మీద పిల్లికి తప్ప అందులో ఇంకేం ఉండదు గనక. ఎంతసేపు పుల్లం ఇలా చేసిందిట, ఎల్లం ఇలా చేసింది, ఆవిడ ఏం చేస్తుందో నువ్వు చూసొచ్చావా, ఈ చెప్పడం వినడం ద్వారా చెవుల్లో శేషం కరిగించి పోస్తాడు. చెప్పేవాడికి ఎలాగో పాపమే, విన్న పాపానికి నీ చెవిలో శేషం కరిగించి పోస్తానని చెప్పాడు యమధర్మరాజు గారు. కాబట్టి ఈ చెవిని కొంచెం జాగ్రత్తగా పద్మాకర్ గారికి మాత్రమే అప్పగించండి, ఈ దుర్మార్గులకు అప్పగించారంటే నేను గ్యారంటీ కార్డు ఇచ్చేస్తున్నాను. అలా విన్నవాళ్ళు ఇందులో కూర్చున్న వాళ్ళందరికీ హాయిగా అమృతం పోస్తాడు ఆయన. ఇందులోకి రాకుండా బయట పనికిమాలిన కబుర్లు వినేవాళ్ళ చెవులో శేషం బాగా కరిగించి పోస్తుంటే అయ్యో ఎందుకురా పొరపాటున కూడా ఇంతకాలం 7 రోజులు పురాణం వినకుండా ఇంట్లో కూర్చున్నాను ఏడుస్తారా, ఏడ్చేటప్పుడు నాతో మాట్లాడడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే అప్పుడు వాళ్ళు చీప్ గెస్ట్గా ఉంటారు కనుక యమధర్మరాజు గారికి. కాబట్టి అన్నిటికంటే ప్రమాదం పిశునత్వం, కొండెములు చెప్పడం. ఈ పాపములు కలియుగంలో చేసే మానవులు విపరీతంగా చేయటం వల్ల పాపములు అడవయ్యాయిట. ఈ పాపాటవుల్ని కాల్చే దావాగ్ని హరికథ. శ్రీమన్నారాయణుని దివ్య కథలు అనే భయంకర దావాగ్నితో మనం చేసిన పాపములనే అడవులన్నీ కాలిబూడిదైపోతాయి.
శ్రీమన్నారాయణుని దర్శనం పెద్ద వాయు సంఘం. ఆకాశంలో నల్లని మేఘాలు అలుముకున్నాయి. ఇంతలో పెద్ద గాలి వచ్చింది. గాలి రాగానే ఏమైపోయాయి, ఈ మేఘాలన్నీ చల్లా చెదరైపోతాయి. పెద్ద గాలి వీస్తే, పెరుగాలి వీస్తే మేఘములు కొట్టుకుపోతాయి. మన దుఃఖములు అనే మేఘములు శ్రీమన్నారాయణ దర్శనమనే వాయువు వల్ల తొలగి దూరంగా పోతాయి. తెల్లారులేస్తే సాయంత్రం దాకా ఏవో రోగాలు బాధలేగా, ఈ బాధలన్నీ ఏనుగులు. ఈ ఏనుగుల కుంభస్థలాలు చీల్చే సింహం శ్రీమన్నారాయణ స్మరణ. ఆయన స్మరణ సింహం, మన దుఃఖాలన్నీ ఏనుగులు. ఈ ఏనుగులు చీల్చి తెండాడతాయి, ఇక మనకు దుఃఖం లేకుండా చేస్తాడు.